We are studying through the Bible book by book.
మనము బైబిల్ను పుస్తకము తర్వాత పుస్తకము అధ్యయనం చేస్తున్నాం.
We have now reached the book of Hosea in the Old Testament.
ఇప్పుడు మనం పాత నిబంధనలోని హోషేయ గ్రంథం యొద్దకు వచ్చాం.
Hosea is the first of 12 books which are known generally speaking as the minor prophets.
సాధారణంగా చిన్న ప్రవక్తల గ్రంథములు అని పిలువబడే 12 పుస్తకాల్లో హోషేయ మొదటి పుస్తకము.
Not because they were less important prophets, but because their books and writings are much smaller.
వాళ్ళేదో తక్కువ ప్రాముఖ్యత కలిగిన ప్రవక్తలని కాదు, వారు రాసిన పుస్తకముల పరిమాణము చిన్నదని.
Hosea's main subject is spiritual adultery and God's unchanging love.
హోషేయ గ్రంథం యొక్క ముఖ్య అంశం ఏమిటంటే ఆత్మీయ వ్యభిచారము మరియు దేవుని యొక్క మార్పులేని ప్రేమ.
A very relevant subject for Christian churches today.
ఈనాడు క్రైస్తవ సంఘములకు ఎంతో సరిపోయే సందేశము.
Because like James 4:4 says, there's a lot of spiritual adultery in Christian churches today.
యాకోబు 4:4లో చెప్పబడినట్లుగా ఈనాడు క్రైస్తవ సంఘములలో ఎంతో ఆత్మీయ వ్యభిచారం ఉంది.
By that I mean worldliness.
అదేమిటంటే లోకత్వము.
For love of the world, James 4 says, is spiritual adultery.
యాకోబు 4లో చెప్పబడింది లోకమును ప్రేమించుట అంటే ఆత్మీయంగా వ్యభిచరించుటే.
1 John 2:15-17 says, if you love the world, you cannot love God.
మొదటి యోహాను 2:15-17 వచనాల్లో ఈ విధంగా ఉంది, నీవు ఈ లోకమును ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ నీలో ఉండదు.
That's why I say Hosea's message is very relevant to our time.
అందుకే హోషేయలోని సందేశము మనము జీవిస్తున్న ఈ దినాలకు ఎంతో సరిపోయేటట్లు ఉంటుంది.
In the Old Testament, Israel was called the bride of Jehovah.
పాత నిబంధనలో ఇశ్రాయేలు యెహోవా యొక్క పెండ్లి కుమార్తెగా పిలువబడింది.
It's the same relationship God wanted to have with them like Christ has with us today.
ఈనాడు క్రీస్తు మనతో ఎటువంటి సంబంధమును కలిగి ఉన్నాడో ఆనాడు దేవుడు వారితో కూడా అటువంటి సంబంధమునే కలిగి ఉండాలనుకున్నాడు.
If you are married to Christ and we love money,
నీవు క్రీస్తును వివాహం చేసుకుని ధనమును ప్రేమించినట్లయితే,
that's like the bride fooling around with another man who's not a bridegroom.
ఇది ఏ విధంగా ఉంటుందంటే ఒక పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కాకుండా వేరే వారితో తిరిగినట్లుగా ఉంటుంది.
If you love sinful pleasure,
నీవు పాపం వల్ల కలుగు సంతోషమును ప్రేమించినట్లయితే,
you're in spiritual adultery.
నీవు ఆత్మీయ వ్యభిచారంలో ఉన్నావు.
And God spoke through Hosea to that situation.
ఆ పరిస్థితిలో దేవుడు హోషేయ ద్వారా మాట్లాడాడు.
But that is the condition of Israel too.
అదే ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి కూడా.
Hosea prophesied to the northern kingdom of Israel.
హోషేయ ఇశ్రాయేల్ యొక్క ఉత్తర భాగముతో మాట్లాడాడు.
And Hosea, more than any other prophet, was taught what he had to preach in a very painful way.
హోషేయ మరందరికంటే కూడా ఎక్కువగా ఆయన ఏదైతే మాట్లాడాలో అది ఎంతో బాధాకరంగా నేర్చుకోబడ్డాడు.
And that was the way that God made Hosea feel the pain God was feeling towards unfaithful Israel.
ఆ విధంగా విశ్వాసఘాతుకులైన ఇశ్రాయేలీయుల దేవుడు ఎటువంటి బాధను అనుభవిస్తున్నాడో హోషేయ కూడా అటువంటి బాధను అనుభవించాడు.
God told Hosea to marry a woman who he knew would be unfaithful to him.
తనకు నమ్మకంగా ఉండదని తెలిసి కూడా ఆ భార్యను దేవుడు హోషేయను పెళ్లి చేసుకోమన్నాడు.
In verse 2 he said, go and take her to yourself a wife of harlotry and children of harlotry.
రెండో వచనము, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము.
Hosea didn't even know whether these children were his.
వాళ్ళు తన పిల్లలా కాదా అని కూడా హోషేయకు తెలియదు.
Because she was a harlot woman.
ఎందుకంటే ఆమె వ్యభిచారం చేస్తున్న స్త్రీ.
Imagine going and marrying such a woman.
వెళ్ళి అటువంటి స్త్రీని పెండ్లి చేసుకుంటానని ఊహించండి.
Old Testament prophets paid a tremendous price in order to be God's mouthpiece to that nation.
ఆ దేశమునకు నోటి బూరగా ఉండటానికి ఈ పాత నిబంధన ప్రవక్తలు ఎంతో వెల చెల్లించారు.
Now God does not ask any prophet today to do something like that.
ఈనాడు దేవుని ప్రవక్తలను ఆ విధంగా చేయమని దేవుడు అడగడు.
We can feel God's heart through the Holy Spirit dwelling in us.
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడాన్ని బట్టి దేవుని యొక్క హృదయాన్ని మనం చూడవచ్చు.
Those Old Testament prophets did not have the Holy Spirit dwelling within.
ఆ పాత నిబంధన ప్రవక్తల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయముల్లో నివసించట్లేదు.
So they could not experience the heartbeat of God until they themselves went through some difficult circumstance like this.
కాబట్టి వారు స్వయంగా ఈ విధమైన శ్రమల గుండా వెళ్తేనే కాని దేవుని యొక్క హృదయ స్పందనను అర్థం చేసుకోలేరు.
God told Hosea to keep on loving this woman even when she was unfaithful to him.
అతని ఎళ్ళ నమ్మకంగా లేకపోయినా కూడా హోషేయాను తన భార్యను ప్రేమించమని దేవుడు చెప్పాడు.
At one point, Hosea's wife had sold herself to another man as a slave.
హోషేయా భార్య ఒకానొక సమయంలో వేరొక మనిషినికి దాసురాలుగా తన తాను అమ్ముకుంది.
And Hosea went and paid money to buy her back.
హోషేయా వెళ్లి ఆమెను తిరిగి తీసుకుని రావడానికి క్రయం చెల్లించాడు.
And he kept loving her.
మరియు ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు.
And even after he bought her back, she still went and committed adultery.
ఆయన ఆమెను తిరిగి తీసుకొచ్చినప్పటికీ ఆమె మరలా వెళ్లి వ్యభిచారం చేస్తుంది.
God said, "Love her."
దేవుడు చెప్పాడు ఆమెను ప్రేమించు అని.
And when the Hosea found that so difficult,
ఆ విధంగా చేయటం ఎంతో కష్టమని హోషేయా కనిపించినప్పుడు,
just like you and I would find it difficult if we had to do that,
ఒకవేళ నీవు నేను కూడా అది చేయాలంటే మనకు కూడా ఎంతో కష్టంగా అనిపిస్తుంది.
Then God said,
అప్పుడు దేవుడు చెప్పాడు,
"Now you know, Hosea."
హోషేయా ఇప్పుడు నీకు తెలుసు,
"The pain I feel to love unfaithful Israel."
విశ్వాసఘాతుకులైన ఇశ్రాయేలీయులను ప్రేమించట్లో నాకున్న బాధ కూడా నీకు తెలుసు.
Now go and preach to Israel.
నీవు ఇప్పుడు వెళ్లి ఇశ్రాయేలుకు బోధించు.
And can you imagine how there must have been a note of compassion in Hosea's stern messages?
ఇప్పుడు హోషేయా ఇచ్చే సందేశంలో ఎంత కనికరం కలిగి ఉంటాడో మీరు ఊహించగలరా?
A lot of people preach holiness, but there's no compassion in their holiness.
అనేక మంది పరిశుద్ధతను గురించి బోధిస్తుంటారు కానీ వారి బోధలో కనికరం ఉండదు.
They condemn people.
వారు ప్రజలను శిక్షా విధులకు తెస్తారు.
హోషేయా couldn't do that.
కానీ హోషేయా దాన్ని చేయలేడు.
He didn't condemn his own wife.
తన భార్యను కూడా శిక్షా విధులకు తేలేదు.
Spoke to Israel like he spoke to his wife.
తన భార్యతో మాట్లాడినట్లే ఇశ్రాయేల్ తో కూడా మాట్లాడాడు.
All the prophets in the Old Testament had this burden that there should be holiness among God's people.
పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా ఇదే భారాన్ని కలిగి ఉన్నారు, దేవుని ప్రజల మధ్య పరిశుద్ధత ఉండాలని.
And they all had a revelation of God's unchanging love for him.
దేవుడు తన ప్రజల ఎడల కలిగిన మార్పు లేని ప్రేమను వీరు ప్రత్యక్షత కలిగి ఉన్నారు.
Holiness is what God demands from his church.
దేవుడు తన సంఘము నుండి పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు.
The mark of any true prophet, Old Testament or New Testament, is they will preach holiness.
పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా ఒక నిజమైన ప్రవక్తకు గుర్తు ఏమిటంటే వారు పరిశుద్ధతను బోధిస్తారు.
Another mark of a true prophet of God, Old Testament or New Testament, they will speak of God's unchanging love.
కొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలోనైనా ఒక నిజమైన ప్రవక్త యొక్క గుర్తు ఏమిటంటే వారు దేవుని యొక్క మార్పు లేని ప్రేమను ప్రకటిస్తారు.
Jeremiah spoke some very hard things.
యిర్మీయా ఎన్నో కఠినమైన సంగతులను బోధించాడు.
He also spoke about God's eternal love.
కానీ దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను కూడా ఆయన ప్రకటించాడు.
I have loved you with an everlasting love, Jeremiah said.
నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడని యిర్మీయా చెప్పాడు.
And even Hosea says in chapter 11 verse 8 for example.
ఉదాహరణకు హోషేయా కూడా 11వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు.
How can I give you up, O Ephraim? How can I surrender you, Israel?
ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టదును, ఇశ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జించును.
Last part, my heart is turned over within me and all my compassions are kindled.
చివరి భాగము, నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది.
My heart cries out within me, how I long to help you.
మీకు సహాయం చేయుటకు నా హృదయము కేకలు వేయుచున్నది.
It's in the Living Bible.
లివింగ్ బైబుల్ తర్జుమాలో ఆ విధంగా ఉంది.
There should be a prophetic ministry in every church if it is to be kept alive.
ఒక సంఘము జీవిస్తూ ఉండాలంటే ప్రతి సంఘములో కూడా ప్రవచనాత్మకమైన పరిచర్య ఉండాలి.
Although God may not call us to do the things he asked Hosea to do.
ఒకవేళ హోషేయను చేయమన్న పనులన్నీ మనల్ని చేయమనకపోవచ్చు దేవుడు.
Marry an unfaithful wife.
విశ్వాసఘాతకురాలైన భార్యను పెళ్లి చేసుకోమని మనల్ని అడగడు.
It is still true that God allows his prophets to suffer a lot in many ways.
కానీ దేవుడు తన ప్రవక్త అనేక విధములుగా శ్రమ పట్టబడేటట్లు చేస్తాడు అనేది ఇంకా నిజమే.
జీసస్ సఫర్డ్ అ లాట్.
యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో శ్రమ పడ్డారు.
పౌల్ సఫర్డ్ అ లాట్.
పౌలు ఎంతో శ్రమ పడ్డాడు.
సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ పర్సన్ హూ ఇస్ జస్ట్ ఎ ప్రీచర్ అండ్ ఎ ప్రొఫెట్.
కేవలం ఒక బోధకుడుగా ఉన్న వ్యక్తికి ఒక ప్రవక్తకు ఎంతో తేడా ఉంటుంది.
ఎ ప్రీచర్ డజన్ హావ్ టు సఫర్.
ఒక బోధకుడు శ్రమ పడాల్సిన అవసరం లేదు.
ఎ ప్రొఫెట్ హాస్ టు.
కానీ ఒక ప్రవక్త అయితే ఆ విధంగా శ్రమ పడాలి.
ఇన్ హోషేయా లెట్స్ టర్న్ నౌ టు చాప్టర్ 1.
హోషేయాలో మొదటి అధ్యాయాన్ని మనం చూద్దాం.
హి గాట్ ఎ చైల్డ్ అండ్ ఈచ్ చైల్డ్ వాస్ గివెన్ ఎ పర్టిక్యులర్ నేమ్.
అతనికి పిల్లలు పుట్టారు, ప్రతి ఒక్క పిల్లవానికి ఒక పేరు పెట్టబడింది.
ఇన్ చాప్టర్ 2
రెండవ అధ్యాయంలో
వి రీడ్ ఇన్ వర్స్ 7
ఏడవ వచనంలో మనం చదువుతాం.
షీ విల్ పర్స్యూ హర్ లవర్స్ but she will not overtake them. She will seek them, but will not find them. Then she will say, I'll go back to my first husband, for it was better for me then than now.
అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెతికన్ను వారు దానికి కనపడక ఎందురు. అప్పుడు అది, ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగానుండేను గనక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళుదును అనుకున్ను.
షీ కేమ్ బ్యాక్ నాట్ బికాజ్ షీ లవ్డ్ హోషియా.
ఆమె హోషియాను ప్రేమించి తిరిగి రాలేదు.
బికాజ్ షీ థాట్ వెల్ ఇట్ వాస్ బెటర్ దేర్ దెన్ హియర్.
ఆమె ఎందుకు తిరిగి వచ్చిందంటే అక్కడికంటే ఇక్కడే బాగుంది అనుకుని.
And God was saying, that's how Israel comes back.
దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ఆ విధంగా వస్తున్నారు.
They come back because they have a need.
వారికి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు తిరిగి వస్తున్నారు.
Not because they really love me.
వారు నిజంగా నన్ను ప్రేమించి రావట్లేదు.
God is so disappointed even with many of his people today.
ఈనాడు కూడా దేవుడు అనేక మంది తన ప్రజలను బట్టి ఎంతో నిరుత్సాహపడుతున్నాడు.
Turn back to him only because there's a need.
కేవలం వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొద్దకు తిరిగి వస్తున్నారు.
How God longs that his people will turn back to him in love.
తన ప్రజలు తిరిగి వచ్చి ఆయన్ను ప్రేమించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు.
The Lord says in chapter 2 verse 15.
రెండో అధ్యాయం 15వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు.
I will give her vineyards and the valley of Achor as a door of hope. In verse 14, I will allure her and bring her into the wilderness and speak kindly to her.
అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినునట్లు అది ఈ చెట్టు నుండి నా మాట వినును. ఆమెతో నేను ఎంతో మృదువుగా మాట్లాడతాను.
అండ్ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ డ్రై అండ్ బారెన్ ఇన్ ద విల్డర్నెస్ షీ విల్ టర్న్ బ్యాక్ టు మీ.
అరణ్యంలో అన్ని ఎండిపోయినప్పుడు అది తిరిగి నా యద్దకు వచ్చును.
దిస్ ఇస్ అ వండర్ఫుల్ మెసేజ్ ఫర్ దోస్ హూ హావ్ బ్యాక్స్లిడెన్ అండ్ గాన్ అవే ఫ్రమ్ గాడ్.
ఎవరైతే వెనక్కు దిగజారిపోయి దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్లిపోయారో వారికి ఇది ఎంతో అద్భుతమైన సందేశము.
Many are discouraged because they wasted so many years of their life.
వారి జీవితంలో అనేక సంవత్సరాలు వాళ్లు వృధా చేశారని అనేక మంది నిరుత్సాహపడుతూ ఉంటారు.
We wish we had known these truths when we were younger.
అయ్యో మేము యవనస్తులుగా ఉన్నప్పుడే ఈ సత్యములు మాకు తెలిస్తే ఎంత బాగుండు అనుకుంటారు.
Don't get discouraged.
మీరు నిరుత్సాహపడవద్దు.
Valley of Achor is the place of judgment. It's the place where Achan was judged.
ఆకోరు లోయ అనేది తీర్పు తీర్చే స్థలము. అక్కడే ఆకాను తీర్పు తీర్చబడ్డాడు.
And that can be a door of hope for you.
అది కూడా మీకు నిరీక్షణ ద్వారముగా ఉండగలదు.
ప్లేస్ వేర్ జడ్జ్మెంట్ ఆన్ సిన్ కేమ్ అండ్ చేసనింగ్.
ఎక్కడైతే పాపం మీద దేవుని తీర్పు వచ్చిందో శిక్ష వచ్చిందో.
అండ్ దెన్ ఇన్ ద లార్డ్ విల్ బి ఎ ప్లేస్ ఆఫ్ హోప్.
అది కూడా ఒక నిరీక్షణ స్థలంగా ఉండగలదు.
ఇన్ దట్ డే యు విల్ నాట్ కాల్ మీ లార్డ్ వర్స్ 16 బట్ మై హస్బెండ్.
ఆ రోజు నీవు నన్ను ప్రభువా అని పిలవు గాని నా భర్తవు అని పిలుస్తావు.
Husband wife relationship with him.
ఆయనతో మనము ఇటువంటి భార్య భర్తల సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
What type of relationship do you have with the Lord Jesus?
యేసు క్రీస్తు ప్రభుతో నీకు ఎటువంటి సంబంధం కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు?
Is it like are you working for a boss?
నీవు ఒక యజమాని కొరకు పనిచేస్తున్నావా?
Expecting some reward from him?
ఆయన దగ్గర నుండి ఏదో ఒక బహుమానమును ఆశించి?
Think of a faithful wife who works for her husband.
తన భర్త కొరకు నమ్మకంగా పనిచేసే ఒక నమ్మకస్తురాలైన భార్య గురించి ఆలోచించండి.
షీ విల్ వర్క్ ఫర్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ సిక్ అండ్ కాంట్ డు ఎనీథింగ్ ఫర్ హర్.
అతడు జబ్బు పడినా కూడా ఆమె కొరకు ఏమీ చేయలేకపోయినా కూడా ఆమె తన కొరకు పనిచేస్తుంది.
డస్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్.
అది కేవలం ప్రేమ చేత మాత్రమే.
అండ్ దాట్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ అస్ టు బి రిలేటెడ్ టు హిమ్.
ఆ విధంగా మనం కూడా దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
In chapter 3 verse 2
మూడో అధ్యాయం రెండో వచనంలో
we read of the time when Hosea went and bought back his wife who had sold herself as a slave.
తను తాను బానిసగా వ్యభిచారిణిగా అమ్ముకున్న భార్యను హోషేయా వెళ్లి తిరిగి తీసుకుని వచ్చే సమయం గురించి మనం చదువుతున్నాం.
And then he tells her, you must live in my house, verse 3, for many days and don't play the harlot again.
చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కొడుకయు వ్యభిచారం చేయకయు నీ ఉండవలను. నీ ఎడల నేను అలాగునుందును.
షీ డజంట్ లిసన్.
కానీ ఆమె వినలేదు.
అగైన్ అండ్ అగైన్ షీ వెంట్ లైక్ దిస్.
మరలా ఆమె ఆ విధంగా వెళ్లిపోయింది.
Made promises to Hosea but never kept them.
ఆమె హోషియాకు ప్రమాణములు చేసింది కానీ వాటిని ఎప్పుడు గైకొనలేదు.
జస్ట్ లైక్ ఇజ్రాయెల్ అండ్ గాడ్.
ఇస్రాయేలీలు దేవునికి ఏ విధంగా చేశారో అదే విధంగా.
Very soon Israel was going to captivity to Assyria.
ఇశ్రాయేలీయులు అతి త్వరలో సిరియా వారి చేత చెరపట్టుకుని పోబోతున్నారు.
And Hosea was sent by God to try and prevent that from happening.
అది జరగకుండా ఆపటానికి దేవుడు హోషేయను పంపించాడు.
And then further down we read in chapter 4 in verse 1.
ఆ తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం.
He said, listen, this is the case that the Lord has against his people.
వినండి, దేవుడు తన ప్రజలకు విరోధంగా దీన్ని కలిగి ఉన్నాడు.
There is no faithfulness or kindness or knowledge of God in the land.
సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేదు.
He speaks to the leaders.
ఆయన నాయకులతోనే మాట్లాడుతున్నాడు.
All the prophets spoke to the leaders.
ప్రవక్తలందరూ కూడా నాయకులతోనే మాట్లాడారు.
If the leaders go astray, then the people go astray.
ఎందుకంటే నాయకులు దారి తప్పిపోయినట్లయితే ప్రజలు కూడా దారి తప్పిపోతారు.
When parents go astray, the children go astray.
తల్లిదండ్రులు దారి తప్పిపోతే పిల్లలు కూడా దారి తప్పిపోతారు.
People suffer today because the leaders are ungodly.
నాయకులు దైవభక్తి కలిగి లేకపోవటం వలన ప్రజలు బాధించబడుతున్నారు.
Chapter 4 verse 6, my people are destroyed for lack of knowledge.
4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు.
Today God's people don't know the Bible.
ఈ రోజు దేవుని ప్రజలకు బైబిల్ తెలియదు.
That's why so many deceivers can deceive them with all types of preaching.
అందుకే అనేక మంది మోసగాళ్లు రకరకాల బోధల చేత వారిని మోసగిస్తున్నారు.
These preachers can't deceive me because I know the Bible.
ఈ బోధకులు నన్ను మోసగించలేరు ఎందుకంటే నాకు బైబిల్ తెలుసు.
I can confront them.
నేను వారిని ఎదుర్కోగలను. మీరు తప్పు అని నేను చెప్పగలను. 4వ అధ్యాయం 7వ వచనం, వారికి ఎంతమంది బోధకులు ఎక్కువగా ఉంటే అంత పాపమును అధికంగా చేశారు.
What a condition.
ఎటువంటి పరిస్థితి ఇది?
He's talking here about preachers.
ఆయన బోధకుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ.
The more these preachers multiply, the more they sin against me.
ఆ బోధకులు ఎంతగా విస్తరిస్తే అంతగా వీళ్ళు పాపం చేస్తున్నారు.
And they have exchanged the glory of God for idols.
దేవుని యొక్క మహిమను వారు ప్రతిమలకు మార్చారు.
Why have most preachers lost the anointing of God today?
ఎందుకు ఈనాడు అనేక మంది బోధకులు దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోతున్నారు?
What is the idol they have chosen?
వాళ్ళు ఏర్పరచుకున్న విగ్రహం ఏమిటి?
It is the idol of money.
అది ధనం అనే విగ్రహం.
The love of money that has led all these people into harlotry.
ధనాసే వారందర్నీ వ్యభిచారంలోనికి నడిపించింది.
And so finally he says people and leaders will all be punished in verse 9.
చివరగా ఆయన చెప్తున్నాడు, బోధకులు మరియు ప్రజలు కూడా అందరూ శిక్షించబడతారు.
In chapter 5 and verse 1.
5వ అధ్యాయం 1వ వచనం చూడండి.
Again to the leaders first.
మరలా ఇక్కడ కూడా నాయకులకే మొట్టమొదటి చెప్పబడింది.
Yes, you priests and all of Israel's leaders.
యాజకులారా, నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా, చెవిని పెట్టి ఆలోచించుడి. రాజ సంతతి వారలారా,
యు ఆర్ డూమ్డ్.
మీకు తీర్పు తీర్చబడుతుంది.
Because you've led the people astray into worshiping idols.
Endukante prajalu vigrahamulnu aaradhinchinatluga meeru varini tappudrava nadipincharu.
Notice again and again and again, it's always the leaders first.
Ikkada gamaninchandi, marla nayakule mottamodatiga ikkada unnaru.
We can't say in the final day to the Lord, but Lord, my leaders led me astray.
Teerpu dinamuna prabhuku manam ee vidhanga cheppalemu, prabhuva maa nayakulu tappudrava vellaru kabatti mem kuda vellamani.
Yes, they will get a severe judgment.
అవును, వారికి ఎంతో కఠినమైన తీర్పు తీర్చబడుతుంది.
If you didn't have a Bible, you could blame the leaders.
కానీ నీకు బైబిల్ లేనట్లయితే నీ నాయకులను నిందించవచ్చు.
But if you are too lazy to read the Bible, you can't blame the leaders.
కానీ నీవు బైబిల్ చదవడానికి ఎంతో సోమరిగా ఉన్నట్లయితే నీ నాయకులను నీవు నిందించలేవు.
How is it these preachers can't deceive me?
ఎందుకని ఈ బోధకులు నన్ను మోసగించలేరు?
Because I know the Bible.
ఎందుకంటే నాకు బైబిల్ తెలుసు.
How is it they deceive you?
వారు నిన్ను ఎలా మోసగిస్తున్నారు మరి?
How is it they swindle money from you?
నీ దగ్గర నుండి డబ్బులు ఏ విధంగా పిండుకుంటున్నారు మరి?
Because you don't have knowledge of scripture.
ఎందుకంటే నీకు లేఖనముల యొక్క జ్ఞానము లేదు.
Like the Bible says here, chapter 4 verse 6, people are destroyed because of lack of knowledge.
ఇక్కడ బైబిల్లో చెప్పబడింది 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు.
In chapter 6 verse 5.
6వ అధ్యాయం 5వ వచనంలో
we read here in Hosea.
హోషేయ గురించి ఇక్కడ మనం చదువుతాం.
I have hewn them in pieces by the prophets. I have slain them by the words of my mouth. And the judgments on you are the like the light that goes forth.
కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను.
ఇట్ వాజంట్ ఈజీ టు ఫర్ హోషేయా టు స్పీక్ లైక్ దట్.
హోషేయా ఆ విధంగా మాట్లాడటం అంత సులభం కాదు.
హోషేయా వాజ్ ఎ మ్యాన్ హూ హడ్ బీన్ కట్ ఇంటు పీసెస్ హింసెల్ఫ్ ఇన్ హిస్ ఫ్యామిలీ లైఫ్.
హోషేయా తన కుటుంబ జీవితంలో తానే ముక్కలుగా చేయబడ్డాడు.
గాడ్స్ వర్డ్ ఇస్ లైక్ ఎ షార్ప్ టూ ఎడ్జ్ సోర్డ్.
దేవుని యొక్క వాక్యము వాడిగల రెండంచుల ఖడ్గం వంటిది.
కట్స్ ఆన్ బోత్ సైడ్స్.
అది రెండు వైపులా కూడా కోసివేస్తుంది.
బట్ ఎ ట్రూ ప్రాఫెట్.
కానీ ఒక నిజమైన ప్రవక్త,
one who has experienced that cutting in his own flesh first,
tana santa shariramlo aa kosiveetanu mattamata anubhavistadu,
and then he speaks it forth.
aa tarvata aina itharulato maatladtadu.
He allows that word to cut him to pieces.
Mundu aa maata tannu mukkaluga cheyinatluga anumatistadu,
and then he preaches it to others.
aa tarvata adi itharulaku bodhisthadu.
If Hosea had not had all this suffering in his private life, he would have spoken these words in a very harsh way.
Okavela Hosea tana jeevithamlone atvanti baadalanni lekapoyinatlayite ento katinanga ee maatlu maatladi undevaadu.
And I want to say to you, don't try to preach like Hosea if you have not had that type of suffering experience in your personal life.
Anduke nenu meetho cheptunanu, mee vyaktigata jeevithamlo Hosea vale atvanti shramalu meeku lenatlayite Hosea vale maatladavaddu.
That's why Paul said, I want to know the fellowship of his sufferings.
Anduke Paul cheptunadu aina shramallo nenu kuda pali bhagastunna avtanu.
Many people can try to get honor, to imagine they are a prophet by speaking out very hard.
Aneka mandi varini varu pravaktaluga uhinchukoni ento katinamga maatladi ganata pondalanukuntaru.
First of all, ask God to take you through the deep valley of suffering and trial and pain.
Mottamodata neevu devudini adugu, devudu ninnu lotaina loyalo శ్రమల గుండా కష్టాల గుండా ఇబ్బందుల గుండా తీసుకువెళ్ళమని.
ఓన్లీ దెన్ కెన్ యూ బికమ్ హిస్ మౌత్ పీస్.
కేవలం అప్పుడు మాత్రమే నీవు ఆయన నోటి బోరగా ఉండగలవు.
అదర్వైజ్ వీ వోంట్ బి మెర్సిఫుల్ టు పీపుల్.
లేనట్లయితే మనం ప్రజలేళ్ల కనికరం కలిగి ఉండము.
ఎండ్ అప్ లైక్ ఎ లాట్ ఆఫ్ ప్రీచర్స్ టుడే హూ ప్లీజ్ ద రిచ్ పీపుల్ అండ్ కండెమ్ ద పూర్ సింపుల్ సిన్నర్స్.
ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే ఈనాటి అనేక మంది బోధకుల వలె ధనవంతులను సంతోషపరుస్తూ భేదవారైనా సామాన్యులైనా పాపులను శిక్షావిధిలోనికి తెస్తావు.
Look at God's complaint here.
దేవుని యొక్క ఫిర్యాదు ఇక్కడ ఏమిటో చూడండి.
In chapter 7,
7వ అధ్యాయం
and verse 8,
8వ వచనం.
My people have mingled themselves with godless foreigners.
నా ప్రజలు దేవుడు లేని అన్యజనులతో కలిసిపోయారు.
And they pick up the ways of these godless people.
ఈ దేవుడు లేని అన్యజనుల మార్గములను వారు ఎంచుకున్నారు.
Many believers today have mingled so much with worldly people, they have picked up the worldly standards and worldly methods.
Aneka mandi devuni prajalu ee naadu lokasthulato kalisipoyi vaari yokka paddhatulnu vaari yokka margamulnu enchukuntaru.
It says like a cake which is half baked, cooked on one side.
Ikkada vrayabadinatluga evaru trippiveyani appam vanti varu.
See, if you make a dosa which is only cooked on one side,
kevalam oka prakke udikina dosa unnatlayite,
or a chapati which is not cooked on the other side,
leka inkoka prakka vadakani chapati unnatlayite,
side is raw and one side is cooked,
oka prakka em udikindi oka prakka em pachiga undi.
God says my people are like that.
Devudu cheptunadu naa prajalu ala unnaru.
One side they have my values,
oka prakka em naa viluvalu kaligi unnaru.
Other side they have the world's values,
inkoka prakka em ee lokam yokka pramanalanu kaligi unnaru.
They preach my word but they got worldly music.
వారు నా వాక్యాన్ని బోధిస్తారు మరియు ఈ లోకపరమైన సంగీతాన్ని ప్రేమిస్తారు.
They talk about reaching the lost but then they use worldly methods to reach them.
వాళ్ళు నశించిపోయిన వారిని చేరుకోవాలని చెప్తారు మరియు దాని కొరకు లోకానుసారమైన పద్ధతులను వాడతారు.
That is the condition of God's people.
దేవుని ప్రజల యొక్క పరిస్థితి అది.
Chapter 9 verse 1.
9వ అధ్యాయం 1వ వచనం.
God says to Israel, don't rejoice like the other people do.
దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు అన్నజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు.
బైబిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎగ్జార్టేషన్స్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్.
దేవుని యందు ఆనందించాలని బైబిల్ అనేక హెచ్చరికలు ఉన్నాయి.
హియర్ ఇట్ సేస్ డోంట్ రిజాయిస్.
కానీ ఇక్కడ చెప్పబడింది ఆనందించవద్దు.
యు నో గాడ్స్ పీపుల్ షుడ్ నాట్ రిజాయిస్ వెన్ సిన్ ఇస్ ఇన్ దేర్ లైఫ్.
వారి జీవితంలో పాపం ఉన్నట్లయితే దేవుని ప్రజలు సంతోషించకూడదు.
హౌ కెన్ యు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ వెన్ దేర్ సిన్ ఇన్ యువర్ లైఫ్.
నీ జీవితంలో పాపం ఉన్నట్లయితే ఎల్లప్పుడూ దేవుని యందు ఎలా సంతోషిస్తావు?
So here's a word which says, don't rejoice.
కాబట్టి ఇక్కడుంది ఒక వచనం, సంతోషించవద్దు.
James says that, let your laughter be turned into weeping.
యాకోబు చెప్పాడు, మీ ఆనందము దుఃఖమునకు మార్చుకోండి.
Because when sin is in our life,
ఎందుకంటే మన జీవితంలో పాపం ఉన్నప్పుడు,
we have no right to rejoice.
మనము ఆనందించే హక్కు మనకు లేదు.
Then in chapter 10,
ఆ తర్వాత 10వ అధ్యాయంలో
verse 1,
ఒకటవ వచనం,
it says Israel produces fruit only for himself.
ఇశ్రాయేలు కేవలం తన కొరకే ఫలం ఫలించింది.
This is what a lot of Christians do.
అనేక మంది క్రైస్తవులు కూడా దీన్నే చేస్తున్నారు.
Yeah, what God blesses them with something and they use it for themselves.
ఏదైనా విషయంలో దేవుడు వారిని ఆశీర్వదించినట్లయితే కేవలం వారి కొరకే వాళ్ళు వాడుకుంటారు.
Like the prodigal son took all the blessings of the father and went and spent it on himself.
తప్పైన కుమారుడు తండ్రి ఇచ్చిన దీవెనలన్నింటినీ తీసుకుని తన కొరకే ఖర్చు పెట్టుకున్నాడు.
And then in chapter 11,
ఆ తర్వాత 11వ అధ్యాయంలో
says, when Israel was a youth, verse 1, I loved him, and out of Egypt I called my son.
Israelu baludai undaga nenu athana edla prema kaligi na kumaruni Egyptu desamlo nundi pilichitini.
Even though this is referring to Israel being brought out of Egypt,
Israelu Egyptulo nundi vidipinchataniki idi sadrisyanga unna.
It's amazing that in Matthew 2:15 this is used as to refer to Jesus being brought back from Egypt as a baby.
మత్తయి సువార్త 2:15 వచనంలో ఎంత అద్భుతంగా ఇది యేసుక్రీస్తు ప్రభు ఐగుప్తులో బాలుడుగా ఉన్నప్పుడు మరలా తీసుకుందామట అని సూచిస్తుందో కదా.
దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ స్క్రిప్చర్ కెన్ హావ్ మోర్ దెన్ వన్ మీనింగ్ ఇన్ ఎ వర్స్.
లేఖనంలోని ఒక వచనముకు ఒకటి కంటే అనేక అర్థాలు ఉంటాయని ఇదొక ఉదాహరణ.
అండ్ దెన్ వీ సీ దీస్ వర్డ్స్ ఇన్ చాప్టర్ 11 అండ్ వర్స్ 8.
ఆ తర్వాత మనం 11వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలను చూస్తాం. మరియు 9వ వచనంలో కూడా,
హౌ కెన్ ఐ గివ్ యు అప్,
నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టదును,
మై సన్,
నా కుమారుడా,
హౌ కెన్ ఐ లెట్ యు గో,
నేను నిన్ను ఎట్లు విసర్జించుతును,
మై హార్ట్ క్రైస్ అవుట్ విత్ ఇన్ మీ,
నా యంత్రాంగం నాలో మండుచున్నది,
హౌ ఐ లాంగ్ టు హెల్ప్ యు,
నీకు సహాయం చేయాలని నేను ఎంతో కోరుచున్నాను.
No, I won't punish you like my anger tells me to.
నా కోపం నాకు చెప్పినట్లుగా నేను నిన్ను శిక్షించను.
This is the last time I'll destroy you.
నేను మిమ్మల్ని లయపరిచేది ఇదే చివరిసారి.
I won't do it again.
నేను మరలా చేయను.
This is God who's a compassionate father.
ఒక కనికరంగల తండ్రిగా దేవుడు ఇక్కడ ఉన్నాడు.
And he speaks there about the crooked businessman in chapter 12 verse 7 and 8.
అన్యాయస్తులైన వ్యాపారస్తుల గురించి 7-8 వచనాల్లో 12వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు.
He says they have dishonest scales, they love to cheat.
వాళ్ళు అన్యాయపు త్రాసును కలిగి ఉంటారు, మోసం చేయటం వారికి ఇష్టము.
Cheat others and then they boast, I have become rich.
వాళ్ళు ఇతరులను మోసం చేసి నేను ధనవంతుడయ్యానని ఆశిస్తారు.
I got it all by myself.
ఇదంతా నా కష్టార్జితం అని చెప్తారు.
No one knows that they got it by cheating.
కాని వాళ్ళు మోసం చేసి దీన్ని సంపాదించారని ఎవరికీ తెలియదు.
The Lord sees a lot of unrighteously earned money among Christians today.
అవినీతితో సంపాదించిన డబ్బును ఎంతో ఈనాడు క్రైస్తవుల్లో దేవుడు చూస్తున్నాడు.
They've had financial success.
వారు ఆర్థికంగా విజయం పొందారు.
Gives them acceptance in the presence of immature believers.
పరిపక్వత లేని విశ్వాసుల మధ్య వారు అంగీకరించబడతారు.
Many of them become elders in assemblies.
ఆ తర్వాత సంఘములకు పెద్దలుగా మారుతారు.
But no one knows they got their money by cheating.
కానీ వారు మోసం చేసి ఆ డబ్బును సంపాదించారని ఎవరికీ తెలియదు.
Because their outward testimony is spotless.
ఎందుకంటే వారి బాహ్య సంబంధమైన సాక్ష్యము నిందారహితంగా ఉంటుంది.
In chapter 13,
13వ అధ్యాయంలో,
in verse 14,
14వ వచనం,
we see that verse which is quoted, O death, where is your thorns, O Sheol, where is your sting?
ఈ వచనమే మరలా అక్కడ రాయబడింది, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ.
This is the verse quoted in 1 Corinthians 15 about the resurrection.
మొదటి కొరింతి 15వ అధ్యాయంలో పునరుద్ధానం తర్వాత ఈ వచనమే అక్కడ ఎత్తి రాయబడింది.
And finally the Lord says in chapter 14 and verse 4.
చివరిగా ప్రభు చెప్తున్నాడు 14వ అధ్యాయం 4వ వచనంలో,
I will cure you of your idolatry.
మీ విగ్రహారాధనను నేను గుణపరచుదును.
The Lord can deliver us from the love of money.
ధనాశ నుండి ప్రభు మనల్ని విడిపించగలడు.
అండ్ క్యూర్ us of that.
దాని నుండి మనల్ని స్వస్థపరచగలడు.
ఇఫ్ వి అక్నాలెడ్జ్ అవర్ నీడ్,
మన అవసరాన్ని మనం గుర్తించినట్లయితే.
సో ఇఫ్ వి అక్నాలెడ్జ్ అవర్ స్పిరిచువల్ అడల్టరీ,
మన ఆత్మీయ వ్యభిచారమును మనం గుర్తించినట్లయితే.
రెస్పాండ్ టు దిస్ ట్రెమెండస్ లవ్ ఆఫ్ గాడ్,
దేవుని యొక్క మహాప్రేమకు స్పందించినట్లయితే.
గాడ్ కెన్ క్యూర్ us.
దేవుడు మనల్ని స్వస్థపరచగలడు.
వరల్డ్నెస్,
లోకత్వం నుండి,
లవ్ ఆఫ్ మనీ,
ధనాశ నుండి,
ఎవ్రీ అదర్ టైప్ ఆఫ్ అడల్టరీ,
మరియు ఏ రకమైన వ్యభిచారం నుండైనా కూడా.
గాడ్ బ్లెస్ యు.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఇన్ అవర్ స్టడీ త్రూ ది బైబిల్ బుక్ బై బుక్,
మనం పుస్తకం తర్వాత పుస్తకము బైబిల్ అధ్యయనం చేస్తున్నాం.
వి హావ్ నౌ కమ్ టు ది బుక్ ఆఫ్ జోయెల్.
యోవేలు గ్రంథం యొద్దకు మనం ఇప్పుడు వచ్చాం.
Some of these Old Testament prophecies you may not have read much.
పాత నిబంధనలోని కొన్ని ప్రవచనాలను మనం అంత ఎక్కువగా చదవం.
You think they don't have a message for us.
ఎందుకంటే వాటిలో మన కొరకు సందేశం లేదని మనం అనుకుంటాం.
Or it's quite heavy to read.
లేక అవి చదవడానికి ఎంతో భారంగా ఉంటాయి అనుకుంటాం.
My guess is that a lot of Christians don't read some of these Old Testament books.
నేను అనుకుండేది ఏమిటంటే కొంతమంది విశ్వాసులు ఈ పాత నిబంధనలోని కొన్ని పుస్తకాలను అసలు చదవరు.
బట్ యూఆర్ గోయింగ్ టు మీట్ దీస్ పీపుల్ వెన్ యూ గో టు హెవెన్.
నీవు పరలోకం వెళ్ళినప్పుడు వీరిని పరలోకంలో చూస్తావు.
మీ ఇమాజిన్ యూ మీట్ సమ్వన్ లైక్ జోయెల్ ఆర్ ఓబద్యా ఇన్ హెవెన్.
ఒకసారి ఊహించుకోండి, పరలోకంలో మీరు యోవేలును కానీ ఓబద్యాను కానీ కలుసుకున్నప్పుడు.
ఓబద్యా ఆస్క్స్ యూ, డిడ్ యూ రీడ్ ది బుక్ ఐ రోట్.
ఓబద్యా నిన్ను అడుగుతాడు, నేను రాసిన పుస్తకం నువ్వు చదివావా?
And you say, where was that? I don't remember.
ఎక్కడుందా పుస్తకం, నాకు గుర్తులేదే అని అంటావు.
I wrote only half a page and you didn't get time to read it.
నేను రాసింది సగం పేజీనే, అది చదవడానికి కూడా నీకు సమయం లేదా?
Well, you're going to have a lot of embarrassment when you meet him in heaven.
కాబట్టి ఆయన్ని మనం పరలోకంలో కలుసుకున్నప్పుడు మనం ఎంతో ఇబ్బంది పడతాం.
So at least for that sake read it.
కనీసం దానికోసమైనా చదువు.
But more than that,
దానికంటే ఎక్కువగా,
you get a blessing from it. Because God uses His word to protect you from many calamities.
వీటిని చదవటం ద్వారా నీవు ఆశీర్వదించబడతావు మరియు అనేకమైన ఉపద్రవముల నుండి దేవుడు నిన్ను కాపాడతాడు.
If you study His word, that will protect you and preserve you from sin.
ఆయన వాక్యమును నీవు చదివినట్లయితే ఆ వాక్యము నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది మరియు భద్రపరుస్తుంది.
It will warn you of dangers to come.
మరియు నీకు కలగబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది.
Because the same things that have happened before happen now.
Endukante appudu e vishayalu jariginayo ippudu kuda ave jarugutayi.
I have discovered that the history of the church is very similar to the history of Israel.
Nenu kanugunnade emtante Israel yokka charitra e vidhanga undo sangha charitra kuda ade vidhanga undi.
They make the same mistakes today that those people made then.
Aa roju vaaru ye tappulu aithe chesaro ee naadu manam kuda ave tappulu chestunnam.
God is the same.
మరియు దేవుడు మారలేదు.
It's a new covenant we are in.
మనం కృత నిబంధనలో ఉన్నాం.
God hasn't changed.
కానీ దేవుడైతే మారలేదు.
And the burden of God's heart was exactly the same in the Old Testament as today.
పాత నిబంధనలో దేవుని హృదయంలో ఏ భారం అయితే ఉందో ఈనాడు కూడా దేవుడు అదే భారమును కలిగి ఉన్నాడు.
What is that?
ఏంటది?
Holiness.
పరిశుద్ధత.
The burden of every prophet was God's people must turn from sin.
దేవుని యొక్క భారం ఏమిటంటే దేవుని ప్రజలందరూ కూడా పాపము నుండి తిరగాలని.
There is no prophet in the Old Testament who was interested in making God's people rich.
దేవుని ప్రజలను ధనవంతులుగా చేయడానికి పాత నిబంధనలో ఏ ప్రవక్త కూడా ఆసక్తి కలిగలేదు.
Those are the false prophets.
వారు అబద్ధ ప్రవక్తలు.
The false prophets today who want to make you rich.
ఈనాడు కూడా అబద్ధ ప్రవక్తలే నిన్ను ధనవంతునిగా చేయాలనుకుంటున్నారు.
Because they want you to run after money and that will draw you away from God.
Endukante meeru dhanam venta parigedite devuni yokka thravunu tappipotharu.
Those preachers themselves love money.
Aa bodhakule dhanamunu premistuntaru.
The difference is they make you work for your money and they collect your money from you and have a good time themselves.
Teda emtante meeru dabbulu sampadinchukotaniki meeru pani chestaru, varemo mee daggara dabbulu vasulu chesukoni sukha saukhyalato jeevisthuntaru.
So don't be deceived by all this.
వీటన్నింటిని బట్టి మోసపోవద్దు.
Prophet is one who is able to interpret a situation for God's people.
ఒక పరిస్థితిని దేవుని ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పేవాడే ప్రవక్త.
Joel was a prophet to Judah, the southern kingdom.
యోవేలు దక్షిణ రాజ్యమైన యూదాకు ప్రవక్తగా ఉన్నాడు.
He doesn't tell us in which period of time he prophesied.
ఏ కాలములో ఆయన ప్రవచించాడో మనకు తెలియబడలేదు.
We can only guess.
కేవలం మనం ఊహించగలము.
Could be sometime after Elisha's time.
బహుశా ఎలీషా తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాతేమో.
Could be around the time of Jonah. We don't know.
బహుశా యోనా సమయంలోనేమో మనకు తెలియదు.
But his prophecy is a very short one.
కానీ ఆయన ప్రవచనములు ఎంతో సూటిగా ఉన్నాయి.
And his subject is the coming day of the Lord.
ఆయన అంశం ఏమిటంటే దేవుడు వచ్చు దినము.
Day when God will judge everybody.
ఈ రోజు అయితే దేవుడు అందరినీ తీర్పు తీరుస్తాడు.
And the Lord sent him to Judah at a time when a swarm of locusts had caused a serious devastation of all the crops in the land.
దేవుడు అతన్ని ఎప్పుడు పంపించాడంటే గొంగళి పురుగులు మిడతలు వారి యొక్క పొలాలన్నింటినీ తినివేసినప్పుడు పంపించాడు.
Now, natural calamities happen because we are living in a world which is under the curse.
మనము శపించబడిన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి సాధారణమైన స్వాభావికమైన ఉపద్రవాలు కలుగుతూ ఉంటాయి.
If Adam had not sinned, there wouldn't have been any swarm of locusts destroying crop.
ఒకవేళ ఆదాము పాపం చేయకుండా ఉన్నట్లయితే ఆ మిడతలు వచ్చి పొలములను తినివేసి ఉండేవి కావు.
There would have been no floods, no hurricanes, no earthquake.
వరదలు ఉండేవి కావు, భూకంపాలు ఉండేవి కావు, తుఫాన్లు ఉండేవి కావు.
All these things are the result of Adam's sin.
ఆదాము పాపము చేసిన దాని ఫలితాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి.
Just like thorns and wild animals and all types of things.
ముళ్ళు, క్రూర జంతువులు అవన్నీ కూడా దాని వల్లనే.
But when a natural calamity takes place,
కానీ స్వాభావికమైన ఉపద్రవము కలిగినప్పుడు,
it's good to seek God.
దేవుణ్ణి వెతకటం మంచిది.
Ask if the Lord has a message for us through it.
దాని ద్వారా దేవుడు మనకేమైనా సందేశమును ఇవ్వాలనుకుంటున్నాడని అడగాలి.
If there's an earthquake in one place, we shouldn't be quick to say, well, God is judging the people in that place.
ఒకవేళ ఎక్కడైనా భూకంపం వచ్చినట్లయితే ఆ ప్రజలను దేవుడు తీర్పు తీరుస్తున్నాడని మనం త్వరపడి తీర్పు తీర్చకూడదు.
If some people got killed in an accident, we shouldn't say, well, God was judging them.
ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే దేవుడు వారికి తీర్పు తీర్చాడు అని మనం చెప్పకూడదు.
In Jesus time there was a tower that fell in Siloam and killed some people.
యేసుక్రీస్తు ప్రభు సమయంలో సిలోము అనే గోపురం కూలి అనేక మంది చనిపోయారు.
We read that Pilate mingled the blood of the Galileans in their sacrifices.
పిలాతు గలిలీల రక్తమును వారి అర్పణలో కలిపినట్లు మనం చదువుతాం.
Jesus took both those events.
యేసుక్రీస్తు ప్రభు ఆ రెండు సంఘటనలను కూడా తీసుకుని,
you think those people were greater sinners than the others in Israel?
Israel lo unna migilina varandarkante varu ekku paapam chesaranu meer anukuntunara?
No.
Ledu.
But he said, unless you repent, you'll all perish.
Ayin chepparu meeru maaru manasu pondakapoyinatlayite meerandaru kuda alane nasistaru.
So when a calamity strikes somebody, Jesus said, don't think they are greater sinners than you.
Kabatti evarnaina oka upadravamu kottinatlayite varu meekante ekku paapulani meeru anukovaddu ani prabhu chepparu.
Look at the calamities that have hit the world in many parts of the world recently.
ఇటీవల ప్రపంచంలోని అనేక భాగములలో వచ్చిన ఉపద్రవముల గురించి ఆలోచించండి.
They are not the greatest sinners in the world who have been eliminated.
అందులో చనిపోయిన వారు అందరికంటే ఘోరమైన పాపులేమీ కాదు.
The greatest sinners in the world who torture others and cruel dictators are still living healthy lives.
ప్రపంచంలోని అందరికంటే ఎంతో ఘోరమైన పాపులు, నియంతలు, ప్రజలను హింసించిన వారు వాళ్ళు ఇంకా జీవిస్తూ ఎంతో సుఖ సౌఖ్యాలతో ఉన్నారు. ఆత్మాహుతి దాడులు చేసేవారు వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. అనేక సార్లు ఈ ఉపద్రవాల్లో చనిపోయేవారు ఎంతో పేదవారు మరియు ఎవరికి హాని చేయని వారు. కొన్ని సంఘటనల్లో విశ్వాసులు కూడా చనిపోతుంటారు.
సో వీ షుడెంట్ బి క్విక్ to pass a judgment on things like that.
కాబట్టి అటువంటి విషయముల మీద మనము తీర్పు తీర్చడానికి త్వరపడకూడదు.
Having said that, good in every calamity to ask ourselves, is God trying to say something to us?
కాబట్టి ప్రతి ఉపద్రవంలో కూడా దేవుడు మనకి ఏదైనా చెప్తున్నాడా లేదా అని మనం అడగటం మంచిది.
Such a time you need a prophet.
అటువంటి సమయంలో నీకు ప్రవక్త కావాలి.
A prophet who is not listening to what everybody else is saying.
మిగిలిన వారందరూ చెప్పుకునేది వినే ప్రవక్త కాదు.
And it's good to seek God.
దేవుణ్ణి వెతకటం మంచిది.
In David's time we read there was a famine for 3 years and David began to seek God and God gave him the answer for it.
దావీదు పరిపాలించే సమయంలో 3 సంవత్సరములు కరువు వచ్చింది. అప్పుడు దావీదు దేవుణ్ణి వెతికాడు. అప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడాడు.
సిక్నెస్ ఇస్ కాస్డ్ బై సిన్.
కొన్నిసార్లు పాపమును బట్టి రోగం వస్తుంది.
లైక్ ద కేస్ ఆఫ్ ద మ్యాన్ హూ వాస్ లేమ్ ఫర్ 38 ఇయర్స్ ఇన్ జాన్ 5.
యోహాన్ సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి కృంటివాడిగా ఉన్నట్లుగా
జీసస్ టోల్డ్ హిమ్ దట్ డోంట్ సిన్ అగైన్ అదర్వైజ్ ద వర్స్ట్ థింగ్ విల్ కమ్ ఆన్ యు.
ఇంకెక్కువ కీడు కలక్కున్నట్లు ఇక వెళ్లి పాపం చేయకము అని ప్రభు చెప్పారు.
Paul says in 1 Corinthians 11, some people are sick because they take part in the Lord's table unworthily.
మొదటి కొరింథీ 11లో పౌలు చెప్పాడు, కొంతమంది రోగులుగా ఉన్నారు ఎందుకంటే అయోగ్యంగా వారు ప్రభు బలలో పాలు పొందారు.
James 5 we read, confess your sins so that you may be healed.
యాకోబు 5లో చెప్పబడింది, మీరు స్వస్థపడినట్లుగా మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి.
Whenever there's a calamity or a sickness, it's good to ask ourselves, is there a sin there that I need to get light on?
కాబట్టి ఏమైనా ఉపద్రవం కాని ఏదైనా రోగం కాని వచ్చినప్పుడు మనం దేవుణ్ణి అడగటం మంచిది, ప్రభువా ఏదైనా పాపం నాలో ఉందా అని.
When the plague of locusts came to Judah,
కాబట్టి యూదాకు ఈ మిడతలు గొంగళి పురుగులు వచ్చినప్పుడు
the Lord sent Joel to say something.
యోవేలు వారితో చెప్పడానికి దేవుడే పంపించాడు.
He says, hear this. Again, verse 2.
ఆయన చెప్పాడు, దీన్ని వినండి, రెండవచనం.
Has anything like this ever happened in your lifetime or in your father's days?
ఇలాంటి సంగతి మీ దినముల్లో కాని మీ పితరుల దినముల్లో కాని జరిగినదా?
You need to think about it.
దీని గురించి మీరు ఆలోచించండి.
Tell verse 3, tell your children about it.
ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, మూడవచనము.
So that they can learn and don't make the same mistakes that the previous generation made.
కాబట్టి వాళ్ళు తెలుసుకుని ఇంతకు ముందు తరం వారు ఏదైతే తప్పు చేశారో దాన్ని చేయకుండా ఉంటారు.
That way God's ways can be made known from generation to generation.
ఆ విధంగా దేవుని యొక్క మార్గములు తరము తర్వాత తరముకు తెలియజేయబడతాయి.
But if the people are, you know, the Lord calls them verse 5 drunkards.
దేవుడు వారిని మత్తులారా ద్రాక్షారసపానము చేయువారులారా అని పిలుస్తున్నాడు.
But if people are drunk today with self confidence and say, oh no, we haven't done anything wrong.
కానీ ఈనాడు తమ మీద తమకున్న నమ్మకం అనే మత్తులో ప్రజలు ఉన్నట్లయితే మేమే తప్పు చేయలేదు అని చెప్తారు.
Then of course they can't hear what God is saying.
అప్పుడు దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని వాళ్ళు వినలేరు.
Joel says, you drunkards, wake up.
యోవేలు చెప్తున్నాడు, మత్తులారా మీరు మేలుకోండి.
Start weeping.
కన్నీరు విడవండి.
Why are the locusts destroying the fruit of your labors?
ఎందుకు మిడతలు మీ కష్టమును తిన్నాయి?
Verse 7. Why is your wine waste and your fig tree in splinters?
7వ వచనము. ఎందుకు అవి అంజూరపు చెట్లను తుత్తునేలుగా కొరికాయ ద్రాక్ష చెట్లను పాడు చేశాయి?
Spiritually speaking,
ఆత్మీయంగా చెప్పాలంటే,
is it God's will that our ministry should be unfruitful?
మన పరిచర్య ఫలితం లేకుండా ఉండటం దేవుని చిత్తమా?
No.
కాదు.
God's ordained that we should go and produce fruit that remains.
మనం ఫలించాలని మన ఫలము నిలిచి ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు.
God's will that we should be fruitful, the fruit of the spirit should come forth in our life.
మనం ఫలవంతంగా ఉండాలని మన జీవితంలో ఆత్మ ఫలము రావాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది.
And in our ministry.
మన పరిచర్యలో కూడా.
I'm not talking about numbers. Numbers is not fruit.
నేను సంఖ్య గురించి మాట్లాడటం లేదు. సంఖ్య అనేది ఫలము కాదు.
All religions in the world have large numbers.
ఈ లోకంలోని అన్ని మతాల్లో కూడా అధిక సంఖ్యాకులు ఉన్నారు.
Cults have got some of the biggest numbers.
తప్పుడు సిద్ధాంతం బోధించే వారిలో ఇంకా ఎక్కువ సంఖ్య ఉంటుంది.
Jesus had only 12.
యేసుక్రీస్తు ప్రభువారు కేవలం 12 మందినే కలిగి ఉన్నాడు.
Look at the quality of those people.
కానీ ఆ వ్యక్తుల్లోని నాణ్యతను చూడండి.
So when I'm talking about fruit, I'm talking about quality.
నేను ఫలం గురించి మాట్లాడేటప్పుడు నేను నాణ్యత గురించి మాట్లాడుతున్నాను.
And here it says the locusts have destroyed your fruit, but it doesn't seem to bother you.
మిడతలు మీ ఫలమును తినివేశాయి కానీ వాటి గురించి మీరు పట్టించుకోవట్లేదు.
That's like saying the quality of believers in your church is so poor and it doesn't seem to bother you.
మీ సంఘంలోని విశ్వాసుల యొక్క నాణ్యత ఎంతో తక్కువగా ఉంది అయినా కూడా దాని గురించి నువ్వేమీ బాధపడట్లేదు.
You got 500 people in your church.
మీ సంఘంలో 500 మంది ఉన్నట్లయితే.
Look at the condition of those people.
కానీ వారి యొక్క పరిస్థితి చూడు.
Look at the condition of their home.
వారి ఇంటి పరిస్థితి చూడు.
Look at how the husband and wife live with.
భార్య భర్తలు ఒకరితో ఒకరు ఏ విధంగా ఉంటున్నారో చూడు.
Doesn't bother you?
అవి నిన్ను బాధించట్లేదా?
The locusts have eaten up so much of their fruit.
మిడతలు వారి యొక్క ఫలములను ఎంతో తినివేశాయి.
Like it says in 1:12.
ఇక్కడ 1:12లో చెప్పబడినట్లుగా.
The last part, joy has dried up from the sons of men.
నరులకు సంతోషమేమీ లేకపోయెను.
See, when joy goes away from your life, you can be pretty sure you're a backslider.
నీ జీవితంలో నుండి సంతోషం వెళ్లిపోయిందంటే నీవు వెనక్కు దిగజారిపోయావని ఖచ్చితంగా చెప్పవచ్చు.
True disciple is always full of joy.
ఒక నిజమైన శిష్యుడు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ సంతోషమును కలిగి ఉంటాడు.
Trials, he may have sorrows.
అతనికి శ్రమలుండొచ్చు, దుఃఖములుండవచ్చు.
He has joy.
కానీ అతడు సంతోషమును కలిగి ఉంటాడు.
Murmuring and complaining are always signs of backsliding.
ఫిర్యాదులు, సణుగులు కూడా ఎల్లప్పుడూ వెనక్కు దిగజారిపోయాం అనే దానికి గుర్తులు.
Murmuring and complaining prove that the locusts have come and eaten up the crop.
ఫిర్యాదులు, సణుగులు ఏమి సూచిస్తున్నాయంటే మిడతలు వచ్చి పంటను తినివేశాయని.
When you see murmuring and complaining in your flock and you're not disturbed, something is seriously wrong.
నీ మందలో ఫిర్యాదులు, సణుగులు ఉన్నా కూడా నీవు కలత చెందనట్లయితే నీలో ఏదో తప్పు ఉందని.
When joy is dried up, what should we do?
సంతోషము ఎండిపోయినప్పుడు మనం ఏం చేయాలి?
It says, gird yourself with sackcloth, verse 13, and lament and wail and come and spend the night before God, fast and pray.
గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి, రోదనము చేయుడి, ఉపవాసం చేయుడి.
Consecrate a fast, verse 14.
ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, 14వ వచనం.
How many people fast because they have lost their joy?
వారి యొక్క సంతోషమును పోగొట్టుకున్న కారణాన్ని బట్టి ఎంతమంది ఉపవాసం చేస్తారు?
Most people don't think of joy as an important part of their life.
Aneka mandi santosham anedi vaari jeevithamlo mukhyamaina bhagam ani telusukoru.
Verse 16, has not food been cut off before eyes? Gladness and joy has been cut off from the house of God.
Ikkada 16 vachanamlo chebbadindi manamu chustundaga mana devuni mandiramlo ika santoshamunu ussavamunu nilichipoyenu mana aaharamu naashanamayenu.
Verse 16,
16 vachanamu.
Why are people not bothered when joy is missing in their life?
వారి జీవితంలో సంతోషమును కోల్పోతున్నప్పుడు ఎందుకు ప్రజలు గుర్తించట్లేదు?
The Bible says joy is an important part of God's kingdom. Romans 14:17.
రోమా 14:17లో చెప్పబడింది సంతోషం అనేది దేవుని యొక్క రాజ్యంలో ఒక ముఖ్యమైన భాగము.
Here Joel's call is to blow the trumpet in chapter 2 verse 1 and sound an alarm for the day of the Lord is coming.
ఇక్కడ యోవేలు పిలుస్తున్నాడు 2వ అధ్యాయం 1వ వచనము. సియోను కొండ మీద బాకావోదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నది.
ఆల్ దీస్ లిటిల్ జడ్జ్మెంట్స్,
ఈ చిన్న చిన్న తీర్పులు,
లోకస్
మిడతలు,
ఫామిన్
కరువు,
ఫ్లడ్స్
వరదలు,
ఎర్త్ క్వేక్స్
భూకంపాలు,
ఆర్ ఆల్ లిటిల్ వార్నింగ్స్ ఆఫ్ ద ఫైనల్ గ్రేట్ జడ్జ్మెంట్ దట్స్ గోయింగ్ టు కమ్.
రాబోవు గొప్ప తీర్పుకు ఇవన్నీ కూడా చిన్న చిన్న హెచ్చరికలుగా ఉన్నాయి.
And verse 3 says,
20వ వచనంలో ఆయన చెప్తున్నాడు,
ఓకే యు గాట్ ఓన్లీ లోకస్ నౌ, హి సెడ్,
ఇప్పుడు మీ పంటలు మిడతల చేత తినివేయబడి ఉన్నవి.
బట్ ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ కమింగ్,
కానీ ప్రభువు దినం వస్తుంది.
విచ్ ఇస్ మచ్ వర్స్,
అది ఇంకా ఎంతో భయంకరంగా ఉంటుంది.
యు షుడ్ థింక్ అబౌట్ దాట్ వెన్ యు సీ ఎ స్మాల్ థింగ్ లైక్ దిస్.
మీరు ఇలాంటి చిన్న విషయములను చూసినప్పుడు దాని గురించి ఆలోచించాలి.
And we are encouraged here in this chapter 2 to call, gather the people in verse 16.
2వ అధ్యాయం 16వ వచనంలో జనులను సమకూర్చమని మనం ప్రోత్సహించబడ్డాం.
To consecrate a fast in verse 15.
ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి 15వ వచనము.
And let the bridegroom and bride also come out of their chambers.
పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె కూడా వారి గదుల్లో నుండి రావాలి.
And to seek God.
దేవుణ్ణి వెతకాలి.
And children and everybody.
పిల్లలు అందరూ కూడా.
Come and see God and say, Lord, something is missing.
వచ్చి ప్రభువా మాలో ఏదో లోపం ఉంది.
We need to repent of the fact that there's so much of hypocrisy in Christendom today.
ఈనాడు క్రైస్తవత్వంలో ఎంతో వేషధారణ ఉందని మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి.
People claiming to have gifts of healing which are not actually there.
మాకు స్వస్థత వరం ఉంది అని చెప్పుకునే వారికి నిజంగా అక్కడ లేదు.
So much of advertising of healing which doesn't actually take place.
స్వస్థతలు జరిగాయని ఎంతో ప్రచారం చేసుకుంటున్నారు కానీ నిజంగా అక్కడేమీ జరగట్లేదు.
1 in 1,000 getting healed.
1,000 మందిలో ఒక్కరు మాత్రమే స్వస్థత పొందుతున్నారు.
999 sick people going away from the meeting without being healed.
999 మంది స్వస్థపరచబడకుండానే వారి ఇళ్లకు వెళ్తున్నారు.
Yeah, we are thankful that somebody got something.
ఎవరో ఒకరు ఏదో ఒకటి పొందారని మనం కృతజ్ఞతలు కలిగి ఉంటాం.
We are also grieved that a lot of people are frustrated and given a wrong impression.
Kani aneka mandi aa vidhanga tappudu abhiprayamulu kaligi undetattlu vaaru chestunnarani manam ento vicharinchali.
It says in verse 17, let the leaders weep between the porch and the altar and say, spare thy people, O Lord.
ఇక్కడ 17వ వచనంలో చెప్పబడింది, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు నాయకులైన వారు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడచాలి.
And don't make your inheritance a reproach and a byword among the nations.
యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకుని అన్య జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము.
People say, where is their God?
వారి దేవుడు ఏమాయను అని ప్రజలు చెప్పకుండా.
I believe that Jesus Christ has got a very bad name of because of a lot of things that's going on in Christendom today.
ఈనాడు క్రైస్తవత్వంలో జరుగుతున్న అనేక విషయాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో చెడ్డ పేరును కలిగి ఉన్నారు.
When non-Christians see Christian preachers begging and asking and asking and asking for money.
క్రైస్తవ బోధకులు డబ్బును గురించి అడుక్కుంటూ ఉన్నప్పుడు క్రైస్తవేతరులు దాన్ని చూసినప్పుడు.
When these non-Christians see that these people who are asking for money are living in such grand style in their home.
డబ్బుల కోసం అడిగే ఈ బోధకులు వారు ఎంతో విలాసంగా జీవిస్తున్నారని ఈ క్రైస్తవేతరులు చూసినప్పుడు.
What do you think these non-Christians will think about Jesus?
యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ క్రైస్తవేతరులు ఏం అనుకుంటారని మీరు అనుకుంటున్నారు?
Imagine a non-Christian watching one of today's Christian TV programs.
ఉదాహరణకు ఒక అన్యుడు ఈనాడు టీవీలో వస్తున్న ఒక బోధకుడు చెప్పేది వింటున్నప్పుడు.
Very rich preacher keeping on asking for money.
ఎంతో ధనవంతుడైన ఒక బోధకుడు ఎప్పుడు డబ్బు గురించి అడుగుతుంటే.
You know what the Lord told me about money?
డబ్బు గురించి ప్రభు నాకేం చెప్పాడో మీకు తెలుసా?
As long, please listen to this carefully.
దీన్ని జాగ్రత్తగా వినండి.
As long as you got 1 rupee in your personal bank account.
వ్యక్తిగతంగా నీ బ్యాంకు ఖాతాలో 1 రూపాయి ఉన్నా కూడా.
Don't ask anybody for money.
వేరే వారిని డబ్బులు అడగవద్దు.
Imagine if every preacher followed that rule.
ప్రతి బోధకుడు కూడా ఆ నియమాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
As long as I've got 1 rupee in my bank account, let me empty out that first.
నా బ్యాంకు ఖాతాలో 1 రూపాయి ఉన్నా కూడా మొట్టమొదట దాన్ని ఖర్చు చేస్తాను.
If I have a house, let me sell it.
ఒకవేళ నాకు ఇల్లు ఉన్నట్లయితే దాన్ని అమ్మేస్తాను.
Go and live in a rented house.
ఒక ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తాను.
And let me give my money for God's work.
నా డబ్బును దేవుని పరిచర్య కోసం ఇస్తాను.
When I have given everything that I have.
నాకు ఉన్నదంతయు నేను ఇచ్చివేసిన తరువాత.
Then at least I may have a justification to tell people, listen fellas, you also give something for God's work.
అప్పుడు నేను ప్రజల దగ్గరికి వెళ్లి మీరు కూడా దేవుని పరిచర్యకు డబ్బులు ఇవ్వమని అడగటానికి నాకు ఒక అవకాశం ఉంటుంది.
Is that what these preachers are doing?
కానీ ఈ బోధకులు అదే చేస్తున్నారా?
They come to God's work with nothing.
లేదు, వారు ఏమీ లేకుండా దేవుని పరిచర్యకు వస్తున్నారు.
They keep on collecting money from people.
వాళ్ళు ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు.
And they live in $1 million houses now.
వాళ్ళు ఇప్పుడు లక్షల డాలర్ల విలువైన ఇళ్లలో నివసిస్తున్నారు.
Their private jet planes and all that.
వ్యక్తిగతమైన జెట్ ప్లేన్లు మొదలైనవి కలిగి ఉండి.
This is not Christian work.
ఇది క్రైస్తవ పని కాదు.
This is a business racket.
ఇది ఎంతో వ్యాపారపరమైన నేరము.
Where they are fooling people.
అక్కడ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు.
And there's nobody to expose their deception.
కానీ వారి మోసమును బహిర్గతం చేయడానికి ఎవరూ లేరు.
We need prophets like these Old Testament prophets today.
ఈ పాత నిబంధన ప్రవక్తల వలె మనకు ఈనాడు ప్రవక్తలు కావాలి.
I'm concerned about the non-Christians in many countries and what they think about all this.
వీటన్నింటి గురించి అనేక దేశముల్లో క్రైస్తవేతరులు ఏమి అనుకుంటున్నారో అని నేను బాధపడుతున్నాను.
There's no fruit.
ఫలము లేదు.
This is not fruit.
అది ఫలము కాదు.
Numbers is not fruit.
అది ఫలము కానే కాదు.
Quality of Christians means good fruit.
క్రైస్తవుల యొక్క నాణ్యత అంటే మంచి ఫలము.
Quality of Christians is like fruit which is being eaten by the locusts.
మిడతల చేత తినివేయబడిన ఫలం వలె నీ క్రైస్తవత్వం యొక్క నాణ్యత ఉంది. అదే ఇక్కడ ఉన్న సందేశము.
But the Lord says,
కానీ ప్రభు చెప్తున్నాడు,
if you turn to me,
నీవు నా తట్టు తిరిగిన యెడల పశ్చాత్తాపడి,
acknowledge your sin,
నీ పాపమును గుర్తించి,
don't be afraid,
భయపడవద్దు.
Verse 21,
21వ వచనము,
the Lord will do great things,
యెహోవా గొప్ప కార్యములు చేసెను.
The Lord will pour out his rain upon you.
Yehova tana varshamunu nee meeda kurpinchunu.
And verse 25, I'll make up to you for the years that the locust has eaten up.
25వ వచనము, మిడతలు తినివేసిన దాన్ని మరలా మీకు అనుగ్రహిస్తాను.
And I will pour out my spirit upon you.
మరియు నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను.
Why?
ఎందుకు?
Because verse 18, the Lord is zealous for his church.
ఎందుకంటే దేవుడు తన సంఘమును బట్టి రోషం కలిగి ఉన్నాడు.
He is zealous for his church.
తన సంఘము కోసం ఆయన రోషం కలిగి ఉన్నాడు.
Pour out his spirit upon us.
ఆయన మన మీద ఆత్మను కుమ్మరించినప్పుడు.
And that is the verse in chapter 2 verse 28 which Peter quoted on the day of Pentecost.
రెండో అధ్యాయంలోని ఈ 28వ వచనమును పేతురు పెంతెకోస్తు దినమున ఎత్తి చూపించాడు.
Where 120 people fasted and prayed.
అక్కడ 120 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు.
And said, Lord, come and bring fruit in this land.
ఓ ప్రభువా, మీరు వచ్చి ఈ దేశంలో ఫలమును అనుగ్రహించండి.
And just like in Joel, they fasted and prayed and God came and met with them.
యోవేలు వలె వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు.
Peter quoted this verse and said, your sons and daughters will prophesy.
పేతురు వచనమును ఎత్తి చూపించాడు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు.
Your old men will dream dreams, your young men will see visions.
మీ ముసలివారు కళ్ళకందరు, మీ యవ్వనులు దర్శనములు చూతురు.
Your male and female servants, I'll pour out my spirit in those days.
ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును.
Those are the days in which we are living according to Acts 2:17.
అపొస్తల కార్యములు 2:17 ప్రకారం ఈ దినముల్లో మనం జీవిస్తున్నాం.
These are the verses that Peter quoted on the day of Pentecost.
పెంతెకొస్తు దినమున పేతురు ఎత్తి చూపించిన వచనం ఇదే.
This is the answer to the dryness and barrenness in Christendom.
క్రైస్తవత్వంలోని మోడుబారిన ఎండిపోయిన స్థితికి ఇదే జవాబు.
Fresh outpouring of the Holy Spirit upon us.
తాజాగా మన మీద పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు.
He was poured out on the day of Pentecost.
పెంతెకొస్తు దినమున ఆత్మ కుమ్మరించబడింది.
He is there in the world today.
ఈనాడు ఆయన లోకంలో ఉన్నాడు.
We need to come under that baptism ourselves.
మరలా ఆ బాప్తిస్మం కిందకు మనమే రావాలి.
Where the Holy Spirit comes within.
అప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి ప్రవేశిస్తా.
And our tongue becomes a tongue of fire.
అప్పుడు మన నాలుక మండుచున్న నాలుక వలె ఉంటుంది.
Speak the truth.
మనం సత్యమనే మాట్లాడతాం.
Speak pure words.
పవిత్రమైన మాటలనే మాట్లాడతాం.
We speak words that expose sin.
పాపమును బహిర్గతం చేసే మాటలు మాట్లాడతాం.
And it's not just a one man show anymore.
మరియు కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రదర్శించే ప్రదర్శన లాగా ఉండదు.
One pastor sitting there like a king.
ఒక పాస్టర్ రాజు వలె అక్కడ కూర్చొని ఉండడు.
His sons and daughters will all take part in prophesying and building the body of Christ.
కుమారులు కుమార్తెలందరూ కూడా ప్రవచించి సంఘమును కట్టేదానిలో తోడ్పడతారు.
It's so rare to find this type of ministry anywhere.
ఎక్కడైనా కానీ ఇలాంటి పరిచర్యను కనుగొనటం ఎంతో అరుదు.
So many places they just keep the women with their mouth shut.
అనేకమైన ప్రదేశాల్లో స్త్రీలను వారి నోర్లు మూసిపెట్టి అక్కడ కూర్చోబెడతారు. ఈ వచనములు ఆ సంఘములో నెరవేర్చబడ్డాయని మీరు అనుకుంటున్నారా? కుమార్తెలు ప్రవచిస్తున్నారా? నీ సంఘములో ఎంతమంది కుమార్తెలు ప్రవచిస్తున్నారు?
How many sons are prophesying in your church?
ఎంతమంది కుమారులు నీ సంఘములో ప్రవచిస్తున్నారు?
I don't mean getting up and giving a testimony.
లేచి నిలబడి సాక్ష్యం ఇవ్వటం గురించి నేను చెప్పట్లేదు.
I'm not saying getting up and saying I had a backache and God healed me.
లేచి నిలబడి నాకు నడుము నొప్పి ఉండేది, దేవుడు దాన్ని స్వస్థపరిచాడు అని చెప్పేదాని గురించి నేను చెప్పట్లేదు.
Praise the Lord for that.
దాన్ని బట్టి దేవుని కొందనాలు.
All I'm saying is that's not prophecy.
అది ప్రవచనం కాదు.
Prayer request, that's not a prophecy.
అది ప్రార్థన విన్నపము, ప్రవచనం కాదు.
So what we hear today is testimony.
మనము ఈ రోజు దాదాపుగా వినేదంతా కూడా సాక్ష్యము.
Which is very good.
అది చాలా మంచిది.
All I'm saying is that's not prophecy.
నేను చెప్పేదల్లా ఏమిటంటే అది ప్రవచనం కాదు.
It doesn't say your sons and daughters will testify.
నీ కుమారులు కుమార్తెలు సాక్ష్యమిస్తారని ఇక్కడ చెప్పబడలేదు.
They will speak God's word.
వారు దేవుని వాక్యమును మాట్లాడతారు.
To exalt, edify and comfort God's people.
దేవుని యొక్క ప్రజలను హెచ్చించడానికి, క్షేమాభివృద్ది కలుగజేయడానికి, ప్రోత్సహించడానికి. కుమార్తెలు కూడా దాన్ని చేస్తారు. వాళ్ళు సంఘ పెద్దలు కాకపోవచ్చు, వారు బోధించలేరు. కానీ ఆత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళు ప్రవచిస్తారు. పనివారు కూడా ప్రవచిస్తారు. పెద్ద కులము చిన్న కులము అనే తేడా ఏమాత్రమూ లేదు. ఆ తర్వాత చివరి దినముల్లో దేవుడు లోకమును తీర్పు తీరుస్తాడని ఉంది.
And it says about the day verse 2 when he'll gather all the nations and bring them to the valley of decision.
ఆ తర్వాత ఇక్కడ రెండో వచనంలో చెప్పబడింది అన్ని జనులందర్నీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని వచ్చును.
Millions of people are already in a valley of decision right now.
లక్షల మంది ఈనాడు నిర్ణయం తీసుకునే లోయలో ఉన్నారు.
But it speaks of that day when the Lord will come and judge his people.
కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభు వచ్చి తన ప్రజలను తీర్పు తీరుస్తాడు. ఇక్కడ 13వ వచనంలో చెప్పబడింది పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయడి.
Multitudes verse 14 in the valley of decision.
తీర్పు తీర్చులోయలో రావాల్సిన యెహోవా దినం వచ్చేయున్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. 14వ
వచనము
తీర్పు తీర్చులోయలో గుంపులు గుంపులుగా ఈనాడు ఉన్నారు.
And the decision they take is going to determine what's going to be their eternal fate.
వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి శాశ్వతంగా వారు ఎక్కడ ఉంటారో నిర్ణయించబడుతుంది.
One last thing. When the Lord finally comes.
ఒక్క చివరి విషయము. చివరకు ప్రభు వచ్చినప్పుడు.
It says in verse 21, the last verse.
చివరి వచనమైన 21వ వచనంలో చెప్పబడింది.
I am going to avenge all the blood that has been shed of my people by their enemies which I have not avenged.
నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయదును.
You know, God is a God of vengeance.
దేవుడు పగ తీర్చుకునేవాడు.
We don't take vengeance.
మనం పగ తీర్చుకోము.
If people harm me,
ప్రజలు నాకు హాని చేసినా,
duty is to forgive them.
నేను వారిని క్షమించాలి.
Pray for them.
వారి గురించి ప్రార్థన చేయాలి.
Bless them.
వారిని దీవించాలి.
But the Bible says.
కానీ బైబిల్ చెప్తుంది.
God is a God of vengeance.
దేవుడు పగ తీర్చుకునేవాడు.
I can forgive them the harm they did to me.
వారు నాకు చేసిన హాని బట్టి నేను వారిని క్షమిస్తాను.
But I can't forgive them the harm they did to God.
కానీ వారు దేవునికి చేసిన హానిని నేను క్షమించలేను.
Jesus forgave the harm they did to him.
తనకు హాని చేసిన వారిని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు.
God still punishes those people.
దేవుడు ఆ ప్రజలను శిక్షిస్తాడు.
One day he will avenge the blood of every person of his children who has been harmed by others.
దేవుడు తన బిడ్డలకు హాని చేసిన వారిని ప్రాణదోషమునకై ప్రతీకారం చేస్తాడు. ఈనాడు ప్రజలు మారు మనసు పొందాలని మనం ప్రకటిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు కోసం మనం చూస్తూ
ఉన్నాం.
దాని గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి యోవేలు యొక్క పిలుపునకు మనం విధేయ చూపిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.